ॐ अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्दश्रुतिझिरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिम् आनतोऽस्मि निगमकल्पतरोः गलितं फलं सुखमुखात् अमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः कृष्णाय गोविन्दाय గోపీజనవల్లభాయ నమః. శ్రీకృష్ణ పరమాత్మని మధుర బాల్యలీలలు ఒక్కసారి వింటేనే జీవితం పవిత్రం అవుతుందట. అటువంటిది నిరంతర శ్రవణం చేసేటటువంటి వాళ్ళే పొందే శుభగతులు ఇటువంటివి అని ఎవరూ చెప్పలేరు. ప్రబ్బిన భక్తిని హరిపై కబ్బంబులు చెప్పి కవులు కైవల్యశ్రీ కబ్బుదురట. హరిపోషణమబ్బిన తల్లిదండ్రులెసటి కబ్బుదురతుదిన్. భక్తితో శ్రీకృష్ణుడి మీద పద్యములు రాసి కావ్యములు రాసి ఎంతోమంది మోక్షం పొందారు. భగవంతుడి మీద ఒక పద్యం రాశామంటే, ఆయన మీద ఒక కావ్యం రాశామంటే జీవితంలో తప్పక మోక్షం పొందుతాం. మళ్ళీ ఈ కావ్యాన్ని అడ్డమైన వాడికి అంకితం ఇస్తే ఎందుకు పరికిరకుండా పోతాం. అందుకే పోతన గారు తన భాగవతాన్ని పరమాత్మకి తప్ప భూలోకంలో ఉన్న ఏ మానవుడికి డబ్బు కోసం కక్కుర్తిపడి అంకితం ఇవ్వలేదు. బోలెడంతమంది మహానుభావులైనటువంటి వాళ్ళు తమ కావ్యాలు ఎవరికి పడితే వాళ్ళకి అంకితం ఇవ్వక తనిచ్చారు. తిక్కన గారు భారతాన్ని హరిహరనాథుడికి ఇచ్చాడు, శివకేశవులిద్దరికీ ఇచ్చాడు. పోతన గారు పరమ పవిత్రమైన మనస్సుతో ఏమాత్రం ధన వ్యామోహానికి లొంగక సాక్షాత్తు నందాంగనాసుతుడైన కృష్ణునికి ఇచ్చాడు. అందుకే వాళ్ళు ధన్యాత్ములు. ఈ కలియుగంలో డబ్బు కోసం కక్కుర్తిపడి తమ పద్యాలు దిక్కుమాలు ఒక పద్యము మళ్ళీ లేకపోతే కావ్యము అని పేరు పెట్టుకుని రాసినవన్నీ ఎవడికి పడితే వాడికి ఇచ్చేయటమే. ఇచ్చి వాడు ఇచ్చిన డబ్బు పుచ్చుకుని చివరికి చచ్చి యమధర్మరాజు గారి చేత సమ్మెట దెబ్బలు తింటారట. ఈ కావ్యాలు మానవులకు అంకితం ఇచ్చినటువంటి వాళ్ళంతా యమలోకానికి వెళ్ళాక యమధర్మరాజు గారు ఒక ఇనప సుత్తి నిప్పుల్లో బాగా కాల్చి వాడిని ఎత్తు మీద పెట్టి పటాపటా పోస్తాడు. ఇక్కడ చచ్చినవాడు అక్కడ చావడు, ఇక్కడ చచ్చాడు కనుక ఆల్రెడీ ఇంకా వేరే చావు ఉండదు, కానీ యాతన కలుగుతుంది శరీరానికి, అందుకే దానికి యాతనా శరీరం అని పేరు. మన శరీరం అయితే దెబ్బలు తింటే మరణిస్తుంది, యాతనా శరీరం తీవ్రమైన వేదన పొందుతుంది, పరితాపం పొందుతుంది, బాధ పొందుతుంది, కానీ మరణం ఉండదు. అందుకే చచ్చేసావు అంటారు దాన్ని. అందువల్ల ఎప్పుడూ కూడా జ్ఞానులు, మహాత్ములైన కవులు తమ కావ్యాలు భగవంతునికి అంకితం ఇస్తారు. అటువంటిది హరిని పోషించే భాగ్యం పొందిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఏ గతులు కడతారో ఎవరన్నా ఊహించగలరా? రోజు కృష్ణుడికి పాలిస్తోంది యశోద, కొంతమంది గోపికలు పాలిచ్చారు, కొంతమంది వెన్నపోస పెట్టారు, కొందరు అన్నం పెట్టారు, రకరకాల పదార్థాలు పెట్టి ఆయన్ని పోషించారు. అలా పోషించిన వాళ్ళకి ఏ గతులు కలుగుతాయో, వాళ్ళు ఎటువంటి లోకాలకు పెడతారో మానవ మాత్రుడు వర్ణించలేడు. తెలిసి కానీ తెలియక కానీ హరికి ఎంత పెడితే అది మహాపుణ్యం. నిజంగా గోపాలకులు అదృష్టవంతులు, ఆ కాలంలో పుట్టిన వాళ్ళంతా అదృష్టవంతులు, ఆయనకు అన్నం పెట్టగలిగారు. కలియుగంలో సద్గురుడికి ఇంత అన్నం పెట్టగలిగితే అది త్రిమూర్తులకి అన్నం పెట్టిన మహాఫలితం అని శాస్త్రం చెబుతున్నది. అటువంటి కృష్ణ పరమాత్ముడు తన పిల్లలతో ఆడుకునేటటువంటి తన సఖులతో కలిసి బృందావనంలో ఒకనాడు ఆవుదూడలు మేపడానికి వెళ్ళాడు. వాళ్ళు రకరకాల ఆటలాడారు. ఎవరికి అంత తేలికగా దర్శనమివ్వని పరమాత్మని వాళ్ళ పూర్వజన్మ సుకృత పరిపాకం వల్ల వాళ్ళు కౌగిలించుకున్నారు. కొందరు తన్నారు, కొందరు కొట్టారు, కొందరు వేళాకోళం చేశారు, కొందరు హేహే కృష్ణుడు ఎలా ఉన్నాడో చూడు అని వెకిలిగా మాట్లాడారు కొందరు. ఇలా కృష్ణుడిని తమ మధ్యలో పెట్టుకుని ఆడుకుంటూ తిరగగలిగారట. ఎంత పుణ్యం అండది, కృష్ణుడితో కలిసి ఆడారు, పాడారు. దాంతోపాటు ఆయన మీద పడ్డారు, కొందరు ఆయన ముట్టుకున్నారు, కొందరు ముట్టుకోలేకపోయినా పట్టుకోవడానికి పరిగెత్తారు. కొంతకాలం పోయాక మీరు కూడా మా గురువుగారు వెంట మేము నైవశారణ్యం కూడా వెళ్ళామండు అని మీరు చెప్పుకుంటారు. అప్పటికి గురువుల శరీరం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఏదో ఒకనాడు అది ప్రపంచ ప్రసిద్ధికి ఎక్కుతుంది. ఎందుకంటే అబ్బో ఆయనతో మేము వెళ్ళామండో కూడా వెళ్ళగలిగామండో అనుకుంటారట. ఉన్నప్పుడు కంటే లేనప్పుడు ఎక్కువ విలువ ఉంటుంది ప్రతివాడికి. పరమాత్మని ఉన్న రోజుల్లో గుర్తించిన వాళ్ళు తక్కువ మంది, కొంతమంది గుర్తించారు, కొందరు ఏవో రకరకాల కామెంట్లు చేశారు. చివరికి పరమాత్మ అవతారం సాధించాక అయ్యో ఇప్పుడు పరమాత్మ దూరం అయ్యాడే, ఆయన ఉన్న రోజుల్లో చూడలేకపోయామే అని ఏడ్చారు. అయితేనే ఏ వంకతో అయినా ఆయన చూశారుగా, చూడడం వల్ల కూడా తరించారు చాలామంది. అలాంటి పిల్లలు కృష్ణుడితో కలిసి కొంత దూరం వెళ్ళగా వెళ్ళగా ఒక చోట ఒక పెద్ద అజగరం కనపడింది, కొండ చిలువ కనపడింది. మామూలు కొండ చిలువ కాదు, 8 మైళ్ళ పొడుగున్నదట కొండ చిలువేకంగా, ఒక యోజనం పొడవు, అర్ధయోజనం వెడల్పు దాని నోరు ఉందిట. అంటే కొండ చిలువలో నోరు తెరిస్తే కింద పెదవి నేల మీద, పై పెదవి ఆకాశంలో ఉంది అన్నట్టుగా 4 మైళ్ళు వెడల్పుగా నోరు తెరిచి ఉంది. అంటే ఎంత పెద్దదో ఆలోచించండి, అది అంత పెద్ద కొండ చిలువ వాళ్ళకి వెడుతున్న దారిలో ఎదురుగా కనపడింది. దాని నోట్లోంచి నాలుక బయటకు వస్తున్నది. ఆ నాలుక చీలి ఉంటుంది కనుక 2 నాలుకలు, అది ద్విజిహ్విక. అందువల్ల 2 నాలుకలు బయటకు వస్తున్నాయి, లోపలికి పోతున్నాయి. అది గాలి విడిచిపెడితే అడవిలో చెట్లు తగలబడి అందులోంచి వేడి వస్తుందేమో అన్నట్టుగా ఉందిట. దావాగ్ని నుంచి వచ్చేటటువంటి వేడి గాలిలో ఉందన్నమాట. అలా ఉంది నిట్టూర్పు. సహజంగా విడిచిపెట్టే గాలి వేడిగా ఉంటుంది కదా, మనం విడిచిపెట్టే గాలి కంటే ఈ కొండ చిలువ విడిచిపెట్టే గాలి చాలా భయంకరంగా ఉన్నది. భయంకరమైన వేడి అన్నమాట. ఆ వేడిని అసలు తట్టుకోలేవరు, అంత వేడి. అది చూచి ఈ గోపాలకులు ఆశ్చర్యపోయారు. నిన్నటి వరకు దారిలో ఈ కొండ గుహ లేదు, ఇప్పుడు ఒక కొండ గుహ వచ్చింది, కొత్తగా కొండ ఎక్కడి నుంచి వచ్చింది, గుహ ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు. కొందరు దాన్ని చూచి కొండ గుహ అనుకున్నారు. కానీ కొంతమంది దాని నోట్లోంచి 4 బయటకు వస్తున్నాయి కనుక ఇదేదో పెద్ద కొండ చిలువ, పాము తప్ప ఇది కొండ గుహ కాదు అనుకున్నారు. చివరికి అందరూ కలిసి దాన్ని అజగరము అని తేల్చేశారు. ఒక వన్యాజగరేంద్రమల్లదిరీంద్రోత్సేధమై దావపావక కీలా పరుష ప్రచండతర నిశ్యాసంబుతో ఘోరవన్ని కరాళాతత జక్వతోడ మనలన్ హింసింప వీక్షింపుచున్ వికటం వైపడి చాగి ఉన్నది పురోవీధిన్ కనుంగొంటిరే. అదొక కొండ చిలువ. అడవులలో తిరిగే భయంకరమైన కొండ చిలువ. పెద్ద నోరు తెరిచి ఉన్నది, దాని నోట్లోంచి నాలుకలు బయటకొస్తున్నాయి. దాని నోట్లోంచి బయటకొస్తున్న గాలి దావాగ్ని నుంచి వచ్చేటటువంటి పొగలా ఉన్నది. ఆ జఫ్ఫతో, భయంకరమైన వేడి గాలితో మనందరినీ మింగడానికి సిద్ధంగా ఉన్నది. మనం దగ్గరికి వెళ్ళామంటే మనందరినీ గుట్టుకుని మింగుతుంది. అంత పెద్ద కొండ చిలువకి మనము, మన దూడలు ఒక లెక్క కాదు. చాలా తేలికగా ఏదో ఒక చిన్న బాదం పప్పు ముక్క మింగినట్టుగా మింగేస్తుంది అది. మనల్ని హింసించడానికి వచ్చింది, గుమ్మానికి ఎదురుగుండా నిలబడింది. ఇప్పుడు ఏం చేద్దాం, ముందుకు వెళ్ళడమా వెనక్కి వెళ్ళడమా అని ఒకడన్నాడు. ఒకడన్నాడు, అమ్మో ముందుకెడితేది గుటుక్కుని మింగుతుంది బాబు, అసలే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లేకుండా ఉంది, మనం అందరం బ్రేక్ అయిపోతే దానికి అడుపులో పడిపోతే, కాబట్టి ఎందుకైనా మంచిది వెనక్కి పోదామని ఒకడన్నాడు. మరొకడన్నాడు, ఇక్కడ దాకా వచ్చి వెనక్కి ఎందుకు పెడతాం, మనం కృష్ణుడిని నమ్ముకున్నాం, మనందరి వెంట పరమాత్మ కృష్ణుడు ఉన్నాడు, ఆయన ఉండగా మనకేం భయం లేదని ఒకడన్నాడు. బకునిల్ చంపిన కృష్ణుడు మనకున్ పామంచు గీమంచు చింతింపనేటికి, బకునిల్ చంపిన కృష్ణుడు మనకున్ పామంచు చింతింపనేటికి, రా పోదము దాటి కాక అది కౌటిల్యంబుతో మృంగుడు, బొకు వెంటం జన్ను కృష్ణు చేతనను చూ పద్మాక్షు వీక్షించి ఉత్సుకులై చేతులు వేసి కొంచునగుచు దుర్వారులై పోవగల. చివరికి అంతా ఒక నిర్ణయానికి వచ్చారు. నిన్నగాక మొన్న ఈ మధ్యన బకాసురుడు అనేవాడిని, కొంగ రూపంలో ఉన్నవాడిని చీల్చి చెండాడి మనల్ని రక్షించాడు కృష్ణుడు. ఆ బకాసురుణ్ణి సంహరించిన బకారి కృష్ణుడు. మన పక్కనుండగా ఈ పామని గీమని భయపడవలసిన అవసరం లేదు, ధైర్యంగా ముందుకే పోదాం. ఈ కొండ చిలువ మనల్ని ఏమీ చెయ్యలేదు. ఒకవేళ ఈ కొండ చిలువ మనల్ని మింగినట్టయితే మన కృష్ణుడు లేడా, వచ్చి రక్షిస్తాడు. దీన్ని కూడా బకాసురుడితో పాటు పైకి పంపేస్తాడు. బకుడు వెళ్ళిపోయిన రూట్ ఇంకా మూసుకుపోలేదట. బకాసురుడు చచ్చిన తర్వాత రూట్ అలాగే అట్టే పెట్టాడు, ఆయన క్లోజ్ చేయలే, డైవర్షన్ పెట్టలేదు. ఎందుకంటే బకాసురుడు వెనక వెళ్ళడానికి చాలామంది క్యూలో ఉన్నారు, అందుకని ఇలా జెండా అడ్డం పెట్టినట్టుగా అక్కడ అడ్డం పెట్టకుండా క్లోజ్ చేయకుండా రూట్ అట్టే పెట్టారు. ఆ బకాసురుడి మార్గంలో ఇది కూడా వెళ్ళిపోతుంది. మనకెందుకు భయం, పద్మాక్షుణ్ణి ఆశ్రయించగా మనకి ఏ భయం లేదు అని ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని కృష్ణుడిని చూసి నవ్వుకుంటూ, కృష్ణుడేదో అనేలోపే వినిపించుకోకుండా కొండ చెలువు దగ్గరికి వచ్చారు. అది నాలుగుతో వాళ్ళని లోపలికి లాగేసుకున్నారు. కొండ చెలువు నోట్లోకి వెళ్ళినా పర్వాలేదు, కృష్ణుడు రక్షిస్తాడు, మనకి ఏం భయం లేదని ముందుకు వెళ్ళారు తప్ప వెనక్కి వెళ్ళలేదు వారు. భగవంతుడిని నమ్ముకున్నవాడు సాధనా మార్గంలో ముందుకు వెళ్ళాలి తప్ప వెనక్కి వెళ్ళకూడదు అని నిరూపించారు. ఓ రెండు రోజులు మంత్రం చేయటం, రెండు రోజులు అయ్యాక ఈ మంత్రం సరిపోతుందా, ఇది చేస్తే ఏదో పరీక్షలు వస్తున్నాయి అని మానేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు పాపం, అదో రకం వెర్రి. ఏమైనా ఒకసారి సాధనలో అడుగు పెడితే ఇక వెనక్కి రారాదు, ముందుకే వెళ్ళాలి. ధైర్యంగా పరమాత్మని నమ్ముకుంటే మొదట్లో కష్టాలు వచ్చినా చివరికి విజయం మనదే అవుతుంది. ఏ కష్టము లేకుండా ఒకేసారి ఉట్టికి ఎక్కలేకుండా ఉట్టికి ఎక్కక స్వర్గానికి ఎగురుతుంటండి మనం. మోక్షానికి వెళ్ళాలంటే శ్రమ పడాలి, కొన్ని కష్టాలు ఎదుర్కోవాలి. పీకిదాకా రోజు మైసూరు బజ్జీలు తింటూ, ఇడ్లీలు తింటూ, చట్నీ తింటూ కూర్చుంటే మోక్షం ఎందుకు వస్తుంది, కపాల మోక్షం వస్తుంది. కాబట్టి అంత తేలికేం కాదు ముక్తి అంటే. సాధనలో ఎన్నెన్నో పరీక్షలు వస్తాయి, అప్పుడే మనం నిలబడాలి. భక్త తుకారం ఎన్ని ఎదుర్కొన్నాడండి, కట్టుకున్న భార్య పోయింది, ఇల్లు పోయింది, ఇంట్లో అన్ని యాతనలే, చివరికి ఒళ్ళు మండిపోయి ఉన్నావా అసలున్నావా అని కడిగేశాడు దేవుడు. ఏకంగా కడిగితే ఆయన బయటకు వచ్చాడు. ఎప్పుడైనా బాగా కడిగితేనే ఆయన దర్శనమిస్తాడు. అందువల్ల భక్తులు అప్పుడప్పుడు అసలు నువ్వు ఉన్నావా అని దెప్పుతారు. గజేంద్రుడు ఏమన్నాడు, కలడో లేడో అన్నాడు. తుకారం కూడా ఉన్నావా అన్నాడు. ఎప్పుడు అనాలి ఉన్నావా లేదా అనేది, అంటే ఇంకా తీవ్రస్థాయికి బాధలు వెళ్ళినప్పుడు. అంతేగాని రోజు కూర్చొని చిరి చిరి వాటికి బజ్జీ దొరకకపోతే, బజ్జీ లేదు ఉన్నావా బజ్జీ ఇస్తావా అంటే ఎదిగిస్తాడు. బజ్జీ కోసం ఉన్నావా అని అడగకూడదు, చిన్న చిన్న వాటికి అడగకూడదు, ముక్తి కోసం అడగాలి. ఒకడు గుర్తుపెట్టుకోండి, ఈ సృష్టిలో ఎవరికి ఎవరితో సంబంధం లేదు. ఒకడు చచ్చాడని, ఒకడు బతికాడని, ఒకడు పుట్టాడని, ఒకడు పుట్టలేదని అజ్ఞాని ఏడుస్తాడు. జ్ఞానులు ఈ భవబంధాలు దేన్ని పట్టించుకోరు. పుట్టడం పెరగడం ఇదంతా ఒక గొప్ప విచిత్రమైన ప్రక్రియ. ఎవరికి ఎవరితో సంబంధంలా, ఈ జన్మలో ఒకడు భార్య, ఒకడు భర్త, ఒకడు తండ్రి, ఒకడు కొడుకు, ఒక ఆవిడ తల్లి, ఇంకొక ఆవిడ కూతురు. కానీ ఏ జన్మలో ఎవరేమిటో తెలియదు. ఇవన్నీ రుణానుబంధ రూపాలు. ఈ రుణం ఉన్నంత వరకు తోట చేరతాం, తర్వాత ఎవరి దాని వాళ్ళు వెళ్ళిపోతాం. అందువల్ల జ్ఞానులు ఈ చావడాన్ని పుట్టడాన్ని దేన్ని పట్టించుకోరు. మనం కర్మ వల్ల పుట్టాం, కర్మ వల్ల జీవిస్తున్నాం, ఈ కర్మలు ఎక్కడితో తొలగాలి, ఆ భగవంతుడిని పొందాలి అనుకుంటే వాడికి ముక్తి వస్తుంది. ఈ మరణించిన వాడి కోసం ఏడ్చాం అనుకోండి, మళ్ళీ నీచి జన్మలు వస్తాయట. నిన్నో మొన్న సప్తమ స్కంధం కొంత చెప్పారు కదా మీకు, మన పౌరాణికుల్లో ఎవరో ఒకరు చెప్పే ఉంటారు కదా. అందులో యముడు బాలవేషంలో వచ్చాడు, సుయజ్ఞుడనే రాజు చచ్చిపోయినప్పుడు వచ్చామన్నాడు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచును చచ్చుచునుంట చూచెదరు చావక మానుడు వారి భంగి ఈ చచ్చిన వానికేర్చెదరు చావున కొల్లకడాగవచ్చునే ఎచ్చట బుట్టే అచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికి. ఈ మనుష్యులు చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎంతోమంది పుట్టారు, పెరిగారు, మరణిస్తున్నారు. ఇలా చావడం అనేది జీవికి తప్పనిసరిగా ఉండవలసిన ఒక ప్రక్రియ. మనిషి పుట్టాడంటే మరణం తప్పదు. ఈ విషయం చూసి కూడా తాము చావనట్టుగా ఈ చచ్చిన వాడి కోసం ఏడుస్తారు. ఈ చచ్చిన వాడి కోసం ఏడ్చేలోపు వీడి ఆయువు నశించిపోతున్నది. ఈ నశించిపోతున్న ఆయువు శోకంతో నశిస్తోంది కనుక నువ్వు పోయావా పోయావా అనేలోపు వీడి ఆయువు అంతా అనవసరంగా వేస్ట్ అయిపోతుంది, వ్యర్థమైపోతుందన్నమాట. వ్యర్థమైపోవడం వల్ల మళ్ళీ ఏమవుతుందన్నమాట, ఎవరి కోసం ఏడుస్తున్నామో వాళ్ళ ఇళ్లలో కుక్కలుగా పుడతారటండో. మనం పక్క వాళ్ళ కోసం ఏడిస్తే మళ్ళీ ఆ ఇంట్లోనే పుడతాం దరిద్రపు జన్మ ఎత్తుతాం కర్మ. అందుకని ఎప్పుడు ఎవరి కోసం ఏడవకండి. పొరపాటున కనుక మీరు మీ ఇంట్లో ఎవరైనా దురదృష్టవశాత్తు వెళ్ళిపోతే వాళ్ళ కోసం ఏడవడం మొదలు పెడితే ఆ ఇంటి మీద వ్యామోహం వల్ల ఆ ఇంటిలో ఒక కోడిగానో లేక బొద్దింకగానో మంచంలో నల్లిగానో గోడ మీద బల్లిగానో ఆ ఇంట్లో పిల్లిగానో ఆ ఇంట్లో వాళ్ళకి చెల్లిగానో ఇలా ఏదో రకంగా పుట్టి చివరికి మళ్ళీ ఆ ఇళ్లలో నానాయాతన పడి మళ్ళీ దుర్మరణం పాలి మళ్ళీ 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 చొప్పున ఒక 1000 జన్మలు ఎత్తుతారు. అందువల్ల ఎప్పుడు ఇతరుల కోసం ఆడవకూడదు. అయితే వీధిలో కుక్క లేకపోతే బావిలో కప్ప అవుతారు. ఇవన్నీ నేను చెప్పడం కదా, ఎన్నెన్ని కథలు పురాణ కథలు ఉన్నాయో చూడండి. అందువల్ల ఎందుకు ఈ వెర్రి వాళ్ళు ఇలా ఏడుస్తారు. ఇవాళ వాడు వెళ్ళాడు, వాడు డ్యూటీ వచ్చింది, ఫ్లైట్ ఉందనుకోండి, 8 గంటల ఫ్లైట్ వాడు 8 గంటల ఫ్లైట్లో వెళ్ళిపోతాడు. సాయంత్రం ఫ్లైట్ వాడు సాయంత్రం పెడతాడు. కానీ మొత్తం మీద ఇద్దరు ఫ్లైట్లో వెళ్ళవలసిందే, ఎంత టైట్ షెడ్యూల్ అయినా సరే. ఒకడు ముందు ఒకడు వెనుక. ఈ ప్రాణులు వెళ్ళడం చూసి కూడా వెళ్ళిపోయిన వాడి కోసం ఏడుస్తారు. వీడు చావడా, చావున్న కొల్లక డాగవచ్చునే, ఎవడైనా చావకుండా తప్పించుకోగలడా, ఎక్కడ నుండి వచ్చాడో తిరిగి అక్కడికి వెళ్ళక తప్పదు. మనందరం పైనుంచి కిందకు వచ్చాం, మళ్ళీ వచ్చిన చోటకి వెళ్ళక తప్పదు. మీరందరూ హైదరాబాద్ నుంచో, బెంగళూరు నుంచో, బెంగళూరు నుంచో, చెన్నై నుంచో, ఇంకో ఉన్నయ్య నుంచో, ఇంకో కన్నయ్య నుంచో, ఎక్కడి నుంచో వచ్చారు. తిరిగి ఇక్కడే ఉంటామంటే ఎలా కుదురుతుంది. ఉండనివారు వాళ్ళు మహంతి గారు డబ్బులు ఒప్పది గంటేస్తారు, మళ్ళీ మీ ఇంటికి పోవాల్సిందే. రిటర్న్ జర్నీ బుక్ చేసుకున్నాకే ఇక్కడికి వచ్చారు మీరు. ముందు రిటర్న్ జర్నీ టికెట్లు బుక్ చేశాకే ఆన్వర్డ్స్ జర్నీ అనేటటువంటిది మీకు బుక్ చేస్తున్నారు మన వాళ్ళు ఎవరు ఆర్గనైజర్స్. ఎందుకంటే తీరా అటు నుంచి వచ్చే టికెట్లు బుక్ చేశాక ఇటు నుంచి వచ్చే టికెట్ బుక్ చేయకపోతే ఇక్కడ ఇరుక్కుపోతారు మీరు. అందుకని ముందు ఎప్పుడు కూడా మనకి భగవంతుడు ఏం చేస్తారనమాట, రిటర్న్ జర్నీ కన్ఫర్మ్ చేశాక అప్పుడు వెళ్ళే ప్రయాణానికి పోయే ప్రయాణానికి పెడతాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ప్రయాణంలో ఆర్ఏసీ ఉన్నా వెయిటింగ్ లిస్ట్ ఉన్నా పర్వాలేదు, వెళ్ళిపోయే ప్రయాణంలో మాత్రం ఆర్ఏసీ ఉండదండో, అక్కడ కన్ఫర్మ్డ్ పెట్టేది. అందులో దాని గురించి వెంగ పెట్టుకోకండి. ఎచ్చటి నుంచి వచ్చాము అక్కడికి గ్యారంటీగా పంపడానికి ఏర్పాటు చేసాక ఇక్కడికి పంపుతాట ఆయన. ఎంత కష్టం లేకపోతే మరి. ఆ తెలుసుకున్న జ్ఞానులు ఎప్పుడూ దుఃఖించరు. అంతటి అపూర్వమైన భక్తి పరమాత్మ మీద ఉన్నవాడికి మాత్రమే, నిజమైన జ్ఞానికి మాత్రమే ఈ సుఖ దుఃఖాలు పట్టివ్వవు. వాడు ధైర్యంగా ఉంటాడు. ఎంతమందిని చూసామండి మనం, ఒక క్షణం దుఃఖం రాగదని కాదు. మా తండ్రి గారు లాంటి ఒక మహాత్ముడు మా కళ్ళ ముందు వెళ్ళిపోతే మేము కూడా కొంచెం ఒక కొంత బాధపడ్డాం. ఎందుకంటే ఆయన గురువు, దైవం. మా అమ్మ మహాత్మురాలు గనక, పరమ జ్ఞానస్వరూపిణి కనుక, ఆ శరీరం వెళ్ళేదాకా కాసేపు అలా ఉండి ఆ తర్వాత నిరంతరం రామకోటి రాస్తూనే ఉంది, భాగవతం చదువుతూనే ఉంది. ఆవిడ్ని చూస్తే మాకు ఆశ్చర్యం కలిగేదనమాట. చాలా గొప్ప జ్ఞానం అండి అది. జీవితంలో ఎప్పుడు అనవసరమైన దుఃఖం పొందని మహాత్మురాలు ఎవరైనా ఉన్నారంటే మా అమ్మగారు నేను కళ్ళారా చూశాను. ఆవిడ అందుకే ఏదంటే అది అయిపోయేది తెలుసా? ఆవిడ ఎప్పుడో చెప్పింది, మీ అమ్మాయి పెళ్ళి మీ మేనల్లుడితోటే అవుతుంది. ఆవిడ వాక్శుద్ధి, ఆవిడ ఏదంటే అది అయిపోయేది. నేను ఈ పీఠస్థాపన చేస్తానని తెలుసున్న గొప్ప జ్ఞానస్వరూపిణి ఆవిడ. కారణం ఏమిటో తెలుసా? అనవసర దుఃఖం లేదు, ఎవరితో సోది చెప్పేది కాదు. రైల్లో కూర్చుంటే పక్కన కూర్చుని వాడు అలాంటి వాట, వీడు ఇలాంటి వాట, వాడు కొడుకు ఇలాంటి వాట, వీడు కోడలు ఇలాంటిదట, ఎందుకు ఈ సోది కబుర్లు? ఈ సోది కబుర్లు చెప్పడం వల్లే మీరు సోదిలోకి లేకుండా పోయి ఎందుకు పనికి రాకుండా పోతున్నారు? ఒక చోట ప్రయాణం అవుతున్నప్పుడు పక్క పక్కన కూర్చున్నంతసేపు పవిత్రమైన కథలు చెప్పుకోవాలి, భగవన్నామస్మరణం చేయాలి, మంచి గురించి చెప్పుకోండి. ఇదిగో ఫలానవాడు జ్ఞానం చెప్పండి. అంతేగాని వాడు అలా చేశాట, వీడు ఇలా చేశాట, వీడు అన్నం తినలేదట, వీడు సున్నం పెట్టలేదట, వీడు కన్నం పెట్టలేదట అనుకుంటే దానివల్ల తిరిగి మళ్ళీ కుక్క నక్క అయిపడతాం. ఎప్పుడు వాక్శుద్ధి ఉండాలి, పవిత్రత ఉండాలి, మంచి మాటలే చెప్పాలి, భగవన్నామస్మరణం చెయ్యాలి. అటువంటి జ్ఞానులు దేనికి దుఃఖం పొందరు. వారు శరీరం విడిచిపెట్టాక అపవర్గ సుఖమునే పొందుతారు, ముక్తినే పొందుతారు. వారికి పునర్జన్మ ఉండదు కాక ఉండదంటే, అంత గొప్పవాళ్ళు ఈ భూమి మీద పుట్టారండి. మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలి. నా అదృష్టవశాత్తు ఈసారి మాత్రం నిజంగా ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కళ్ళు అనవసర ప్రసంగం ఎక్కువగా చేయడం నేను చూడలేదు. అక్కడ వేళకు వస్తున్నారు, పాపం ఏం తింటున్నారు అంటే అన్నీ బాగానే పెడుతున్నారులేండి, అందులో ఏం లోటు లేదు. హాయిగా కట్టుపొంగలి జీడిపప్పు వేసి పెడితే ఏం లోటు కానీ, కానీ అయినా పాపం దేన్ని వంక పెట్టట్లేదు. ఇవాళ చట్నీ లేదు, ఇవాళ మ్యాట్నీ లేదు, లేకపోతే దిక్కుమాల స్వీట్ పెట్టారని కానీ పాపం రూముల గురించి కానీ ఏం అనలేదట. నాకు ఆశ్చర్యం కలిగింది, ఎంతమంది ఒక్కళ్ళు కూడా దెప్పకుండా ఉన్నారంటే నిజంగా మీరు భాగవతోత్తములు, అందులో ఏమి సందేహం లేదు. మీలాంటి పుణ్యాత్ములతో మళ్ళీ మళ్ళీ యాత్ర చేయాలని నాకు కూడా అనిపిస్తున్నది. వీలున్నప్పుడల్లా మీరు రండి, మీకు భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. నేను చాలాసార్లు చూశాను కాబట్టి చెప్తున్నాను అన్నమాట. ఎన్నో యాత్రల్లో ఒక 5 or 10 ఉంటారండి. వాళ్ళు రావడంతో ఏమిటి రూమ్ అండం ఒకడు, ఏమిటి మైసూర్ బజ్జీ, వేగితే వేగిందనేవాడు. ఆర్గనైజర్స్ ఉంటారు, మాకేం సంబంధం, మేము పురాణం చెప్పిపోతాం. నేను ఆర్గనైజర్ని కాదు కదా, నేనేదో మీరు చెప్పి కోరితే పురాణం చెప్పడానికి వచ్చిన వాడిని. పాపం ఆర్గనైజర్స్ ఎంత బాధపడిపోయేవారు, ఎర్రగా వేగితే ఎర్రగా వేగిందని వట్ట బజ్జీ, అలాగే కొంచెం ఎర్రగా వేగకపోతే ఇదేంటి పచ్చిగా ఉందని వట్ట, ఇంకేంత వస్తాడండి వీడు. చట్నీ కొబ్బరి చట్నీ వేస్తే కొబ్బరి చట్నీ, రబ్బర్ చట్నీ అంటాడు, లేకపోతే పల్లీ చట్నీ చేస్తే పల్లీలు ఎవడ తింటాడండి అంటాడు, పోనీ వెయ్యకపోతే ఏం చట్నీ లేకుండా ఎలా పెడతామంటాడు. అన్నిటికీ తెప్పడమే. అందుకే ఇలాంటివి ఏమన్నా ఉంటే నేను యాత్రకి రాను, నేను పురాణం చెప్పను అని ఒకసారి డిక్లేర్ చేశాను. నన్ను పిలవాలంటే మీరు భక్తులు సరైన వాళ్ళని తీసుకురండి అనగానే, ఈసారి సూర్యబాబు గారు గురువు గారు చెప్పినట్టుగా ఇది విలాసయాత్ర కాదు కాబట్టి పవిత్ర యాత్ర, మీకు ఇష్టమైతే కొన్ని కష్టాలైనా తట్టుకోవడానికి ఇష్టమైతే రెండు అనగానే పరమ భాగవతోత్తములు వచ్చారు. నేను మొగమాటం లేకుండా చెబుతున్నాను. ఆనాడు కృష్ణుణ్ణి ఈ గోపాలకులు నమ్మి కొండ చెరువు నోట్లోకి వెళ్ళడానికి సిద్ధపడ్డారు, మీరు నన్ను నమ్మి కరోనాను కూడా జయించి వచ్చారు. కాబట్టి మీ అందరి బాధ్యత సందేహం లేకుండా నాది. నాది అంటే నా పరమాత్మది. ఇక్కడ ఈ పక్కనే ఉన్నాడు, నా కుడివైపున కూర్చొని ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు, రుక్మిణి సత్యభామ సమేతుడై ఆయన మిమ్మల్ని కాపాడి తీరుతాడు. ఈసారి మన అదృష్టవశాత్తు పారాయణ పురులు కూడా అలాగే వచ్చారు, దుమ్ము దులిపేస్తున్నారు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు. వ్యాఖ్యానం చేస్తే దంచేశారు, అలాగే ప్రహ్లాద్ చరిత్ర చెబితే అది అంత అద్భుతంగా ఉంటుంది. కూచివారైతే ఇక చెప్పక్కల ఆద్యంతం హృద్యమే. ఆయన మాట్లాడితే ఆయన చూస్తేనే నువ్వు వచ్చేస్తుంది మీకు, ఆయన మాట్లాడక్కర్లేదు, ఆయనలో ఏముందో తెలియట్లేదు. కానీ ఇంక ఇప్పటిదాకా చూడండి, మరి మన వేణుగోపాల శర్మ గారు వామన చరిత్ర చెబితే దద్దరిల్లిపోయింది, మీకు దుమ్ము దులిపేశారు ఒక్క దెబ్బకి. అలాగే రమణమూర్తి గారు మాట్లాడారా, ఇక చెప్పక్కర్ ఇక్కడ నుంచి గోదావరి కూడా ప్రవహించి వచ్చి గోమతులు కలిసిపోతుంది, అందుకే నేను ఎందుకైనా మంచిదని మాట్లాడలేదు. గోదావరి ఇక్కడ దాకా వస్తే మధ్యలో ఉన్న ఊళ్ళు కొట్టుకుపోతాయని ఆయన మాట్లాడడం లేదు, కానీ లేకపోతే ఆయన కూడా ఉపన్యాసం చెప్పేవాడే. అటువంటి మంచి పారాయణ పరులతో, వేద పండితులతో, మహాత్ములతో మనం ఈసారి యాత్ర చేసుకుంటున్నాం. భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు రక్షించుగాక. ఈ పిల్లలందరూ కొండ చిలువ నోట్లోకి వెళ్ళిపోగానే కొండ చిలువ లోపలికి మింగేసుకున్నది. ఇంతకీ ఎవరా కొండ చెరువ? అది నిజంగా కొండ చెరువ కాదు, వాడి పేరు అఘాసురుడు, వాడి పేరే అఘుడు అన్నమాట. అఘము అంటే పాపం, పాపాలు చేయటమే లక్షణంగా కలిగిన అసురుడు కనుక అఘ అసురహ అఘాసురహ అంటే పాపాసురుడు అన్నమాట. పరమ పాపాత్ముడు, వాడి శరీరం అంతా పాపాల పుట్ట, విషకషాయాల పుట్ట కంటే పాపాల పుట్ట మరింత ప్రమాదం. దేవతలకి అమరులు అని పేరు, అంటే మరణము లేనివాళ్ళు. ఎందుకని వాళ్ళకి అమరులు అని పేరు వచ్చింది? అమృతం తాగడం వల్ల. కానీ ఈ మధ్యనట దేవతలు, మనం అమృతం తాగినా బతకమేమో, అమృతం తాగిన మనకు కూడా మరణం తెచ్చిపెట్టేవాడు ఒకడున్నాడు, వాడే ఈ అఘాసురుడు, వీడెప్పుడు చస్తాడా అప్పుడే మనం అమరులమవుతాము అని వాడిని చూచి రోజూ భయపడి దేవుడికి దండం పెడతారటండి. అంతటి భయంకరుడు వాడు. అమరులు అమృతపానంబున అమరిన వారయ్యు ఏ నిశాటుని పంచత్వమునకు నెదుళ్ళు చూతురు తమ నమ్మక అట్టి అఘుడు దర్పోద్ధతుడై. అమృతపానం వల్ల అమరులైన దేవతలు కూడా అమృతాన్ని నమ్మక, తమ మీద తమకి నమ్మకం లేక, ఈ దుర్మార్గుడు అఘాసురుడు చచ్చేదాకా మనకి మాత్రం అమరత్వం రాదు, కాబట్టి వీడు మరణించాలి అని రోజుకొకసారైనా శ్రీమన్నారాయణుడికి నమస్కరిస్తారు. దానిని బట్టి ఈ వచ్చిన అఘాసురుడు ఎంతటి క్రూరుడో, ఎంతటి పాపాత్ముడో, దేవతలకి కూడా ఎంత భీతి కలిగిస్తున్నాడో గ్రహించండి. ఆ దుర్మార్గుడు బకుడికి తమ్ముడు. ఆ మధ్యన తెచ్చిపెట్టుగా కొంగ రూపంలో ఒక రాక్షసుడు, వాడి పేరు బకుడు. బకునికి తమ్ముడు కావున్న బకమరణము తెలిసి కంసు పంపున తా గోపక బాలురతో కూడను బకవైరిని తృంతునను చూపటు ఘోషమునను. బకాసురుడికి తమ్ముడు అంటే పోతనకు కూడా తమ్ముడే. అందువల్ల వాడికి బకాసుర మరణం తెలిసింది. ఓరి కృష్ణ, నీవు మా అన్నయ్యని చంపావు, మా అక్కని చంపావు, అక్కని చంపావు కనుక మా అక్కసు తీర్చుకుంటాం, ఏదో సమయంలో నిన్ను చంపుతాను అని కంసుడు పంపించగా అక్కడికి వచ్చి పెద్ద కొండ చెరువు రూపంలో ఎదురు చూడడం మొదలుపెట్టాడు. కృష్ణుడు ఎటు వస్తాడని చూడగా చూడగా ఈ రోజుకి కృష్ణుడు ఈ రూట్లో వస్తున్నట్టు తెలిసింది. అందుకే ఆ మార్గంలో ఇంత పెద్ద కొండ చెరువు రూపం ధరించి అలా నోరు తెరిచి కూర్చున్నాడు. పాపం పిల్లలు తెలియక నోట్లోకి వెళ్ళిపోయారు కృష్ణుడి మీద నమ్మకంతో. ఇప్పుడు వాళ్ళందరినీ కడుపులోకి లాక్కున్నాడు. వాడు లాక్కున్నా నోరు ముయ్యలేదట. ఎందుకని, వాడు నోరు ముయ్యడానికి కృష్ణుడు లోపలికి రాలేదు. వాడి కశంతా కృష్ణుడి మీద. శ్రీకృష్ణుడిని కూడా మింగితేనే నా కక్ష తీరుతుంది, ఈ పిల్లలు, దూడలు, కృష్ణుడు వీళ్ళు లేకపోతే మొత్తం గోపాలకులంతా గుండాగి చచ్చిపోతారు. కృష్ణుడే వీళ్ళందరికీ ప్రాణం కాబట్టి కృష్ణుడితో పాటు గోపాలకులను దూడలతో సహితంగా మింగివేస్తాను అనుకుంటూ వాడు రావాయి అన్నట్టుగా ఎదురు చూడడం మొదలెట్టాడు. ఇప్పుడు పైనుంచి దేవతలు ఇదంతా చూచి వణికిపోయారు. ఇంతమంది పిల్లల్ని కృష్ణుడు చూస్తూ ఉండగా ఈ రాక్షసుడు గుటుక్కుని మింగాడు. ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడో చూద్దాం. ఈయన భగవంతుడా కాదా ఇప్పుడు తేలిపోతుంది. భగవంతుడైతే ఈ పావును చంపుతాడు, కాకపోతే ఈయన కూడా పోతాడు. వాళ్ళలో ఇంకా కొంత అనుమానం ఉందిటండో. ఎంత భగవంతుడిని చూస్తున్నా, ఆయన అవతారమూర్తి అని తెలిసినా మళ్ళీ మధ్య మధ్యలో అనుమానం ఒకటి వచ్చేదట వాళ్ళకి. ఏమిటి అనుమానం? నిజంగా కృష్ణుడు విష్ణువేనా, ఈయన అవతారమూర్తి అయినా, లేక సామాన్య గోపాలబాలుడా? ఎందుకంటే ఆయన చూస్తే దేవుళ్ళు అనిపించట్లేదు. అప్పుడప్పుడు వెన్న దొంగతనం చేస్తాడు, వాళ్ళమ్మ వాడిని కొట్టడానికి సిద్ధపడుతోంది. ఈ చిలిపి చేష్టలు చూస్తే ఈయన దేవుళ్ళు అనిపించట్లేదు. ఈయన కూడా మర్రి ఓడలు పట్టుకు ఊగుతాడు. ఈ మర్రి ఓడలు పట్టుకూగేవాడు నిజంగా జగద్గురువేనా, లేక కొంటివాడా, మామూలు మానవుడా? ఈ అనుమానం కొంచెం లోపల పీకుతోంది వాళ్ళకి. అందుకే కృష్ణుడు వాళ్ళ కేసు అలా చూస్తూ తాను కూడా మానవుడిలాగా వాళ్ళు వినేటట్లుగా ఇలా అన్నట్ట. దేవుడు కొంచెం ఏడిపిస్తాడు, నేను ఒట్టి మానవుడిని అంటాడు. దేవతలు వినేటట్టుగా ఏమంటున్నట్టయినా, అయ్యో పిల్లల్లారా, ఎంత పొరపాటు చేశారు, నా మీద నమ్మకంతో మీరంతా భయంకరమైన కొండ చిలువ నోట్లోకి వెళ్ళిపోయారా? ఈ కొండ చిలువ రాక్షసుడని మీకు తెలియదు, ఈ దుర్మార్గుడు నన్ను కూడా చంపగలడు, అటువంటి వాడి నోట్లో ప్రవేశించిన మిమ్మల్ని ఎలా కాపాడను, ఇప్పుడు నేనేం చెయ్యను, ఈ పిల్లలు దూడలు లేకుండా నేను బృందావనానికి వెళ్ళిపోతే అక్కడ మా వాళ్ళంతా ఏమంటారు, కృష్ణ మా పిల్లలేరి దూడలేరి అని అడుగుతారు. మీ పిల్లల్ని దూడల్ని ఒక కొండ చిలువ మింగింది అని చెబుతాను. అప్పుడు వాళ్ళేమంటారు, నీ మీద నమ్మకంతో మా పిల్లల్ని నీ వెంట పంపితే, మా పశువుల్ని నీ వెంట పంపితే, మా పసివాళ్ళని పశువులని నీచమైన పాముకి అప్పగించి నువ్వు ఒక్కడివి ప్రాణం నుంచి తప్పించుకుని ఇక్కడికి వచ్చావా, నీ ప్రాణాలు నిలబెట్టుకున్నావా, మా వాళ్ళని చంపావా అని నన్ను తిప్పుతారు. వాళ్ళ చివాట్లు తింటూ బతకడం కష్టం. కాబట్టి ఏం చేద్దాం, నేను ఇంటికి వెళ్ళకపోతే వాళ్ళు నన్నేం అడగరు, ఇంటికి వెళ్లకుండా ఉండాలంటే నేను కూడా పాము నోట్లో పడి చచ్చిపోతే మంచిది అని దేవతలు వినడం కోసం ఇలా పైకి పలికి దాని నోట్లో దూరిపోయాట. అప్పుడు దేవతలు, మనం అనుకున్నదే నిజం, ఈయన కూడా నిన్నే మర్రి ఓడలు పట్టుకు ఊగాడు, వీడు వెన్న తినేటటువంటి ఓ మామూలు మనిషే దేవుడు కాదు, అందుకే పాము నోట్లో పడి చచ్చిపోతానంటున్నాడు అనుకున్నారట పాపం. అయ్యో ఈయన భగవంతుడు అనుకున్నాం అని నిరాశ పడిపోయారు. అలా వాళ్ళని కొంచెం నిరాశపరుస్తూ ఇప్పుడు ఈ పాము నోట్లోకి స్వామివారు ప్రవేశించాడు. వాడు ఏం చేశాడు, స్వామిని కూడా నాలుగుతో లోపలికి లాగాడు. ఇంకేముంది, హాహాకారాలు చేశారు దేవతలు, ఇక మనల్ని ఎవరూ రక్షించలేరు. ఇంతవరకు అంతో ఎంతో ఆశ ఉన్నది మనకి. ఏమిటి ఆశ? ఈ కృష్ణుడు ఏదో దైవమని, అతడి అఘాసురుణ్ణి సంహరిస్తాడని, మనల్ని రక్షిస్తాడని అనుకున్నాం. ఇక మనల్ని ఎవరూ రక్షించలేరు, వెళ్ళిపోదామా ఇక్కడి నుంచి అన్నారు కొందరు. కంగారు ఎందుకు, చివరిదాకా ఏం జరుగుతుందో చూద్దాం అని కొందరు అట్టే పెట్టారట వాళ్ళని. చూడండి, చివరిలో క్రికెట్ మ్యాచ్కి ఇండియా గెలవదేమో అనుకుని నిరాశతో కొందరు వెళ్ళిపోతారే, అలా వెళ్ళిపోదాం అనుకుంటే కొందరు అన్నారు ఏమో లాస్ట్ బంతికి సిక్సర్ కొట్టాడేమో అని కొంచెం అట్టే పెడతారే. అలాగా ఒక క్షణం ఆగండి అని కొందరు అన్నారు. ఇలా వీళ్ళందరినీ కొంచెం సేపు భ్రమింపచేసి తాను సామాన్య మానవుడినే అన్నట్టుగా నటించి పరమాత్ముడు ఈ పాము నోట్లోకి వెళ్ళాడు. ఎక్కడ దాకా వెళ్ళాడు, సరిగ్గా కంఠస్థానం దాకా వెళ్ళి ఆ కంఠం దగ్గర శరీరాన్ని విపరీతంగా పెంచేశాడు. ఇప్పుడు ఆ శరీరం ఈ గొంతు మొత్తానికి అడ్డం పడిపోయింది, గొంతుకి ఒక ప్లేటు పెట్టినట్టుగా పెట్టేశాడు అనమాట. దానివల్ల ఏమైపోయింది, లోపలి గాలి బయటికి రాదు, బయటి గాలి లోపలికి వెళ్ళదు. వాడు ఊపిరి తీసుకోలేకపోతున్నాడు, తీసుకున్న ఊపిరి విడిచిపెట్టడానికి వీలు లేకుండా కృష్ణుడు అడ్డంగా ఉన్నాడు. ఊపిరి బిగుసుకుపోయింది, కడుపులో వాపు పుట్టేసింది, శరీరం ఉబ్బిపోయింది, తట్టుకోలేకపోయాడు వాడు. ఏమంటే ముక్కులు చెవులు కళ్ళు అన్నీ మూసేసి మిమ్మల్ని కదలకుండా పెడితే ఏమైపోతారు, పట్టుబ్బిపోయి గెదగెదలాడిపోతారు. అలా వాడు ఊగిపోయాడు. విపరీతమైన బాధ కలిగింది. ఆ బాధతో తోకతో డబా దబా దబా నేలంతా కొడుతూ ఉంటే ఆ తోక దెబ్బలకి ఆ అడవిలో ఉన్న చెట్లన్నీ ముక్కలు ముక్కలైపోయాయి. గ్రైండర్లో మిక్సీలో వేసినటువంటి కారప్పొడిలో మారిపోయాయిట. రాళ్ళు పగిలిపోయాయి. పెద్ద శబ్దంతో ఢామ్ అని ఒక శబ్దంతో పొట్ట చీలిపోయింది. ఆ పొట్టలో నుంచి ఒక జ్యోతి బొటన వేలంత కాంతి ధగ 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 వెలుగుతూ ఆకాశంలో పైకి వచ్చి నిలబడిపోయింది. అంటే వాడి ప్రాణవాయువు, వాడి ప్రాణం ఒక జ్యోతి రూపంలో పైకి లేచిందనమాట. ఈ దీపం వెలిగించినప్పుడు ఆ కాంతి ఎలా ఉంటుందో అలా, అది కూడా ఎంత అంగుష్ట ప్రమాణం, బొటన వేలంత జ్యోతి పైకి వచ్చింది. ఈ విధంగా క్షణంలో తెచ్చాడు వాడు. చావగానే కృష్ణుడు ఆ కడుపులో ఉన్న పిల్లలందరినీ తన శక్తితో బయటికి లేగాడు. అప్పటికే వాళ్ళంతా కడుపులో ఉడికిపోయారు. గుండిగలో బియ్యం పోస్తే ఎలా ఉడికిపోతాయో మన నాగేశ్వరరావు గారు అన్నం వండేటప్పుడు చూసారు, ఎసట్లో బియ్యం పోస్తారు, ఆ బియ్యం కొంతసేపటికి ఉడికిపోతాయి. అలా ఉడికిపోయారు పాప, పూర్తిగా మాడిపోలేదు కానీ ఉడికిపోయారు. అప్పుడు వాళ్ళందరినీ ఇలా ప్రేమగా చూశాడు ఆయన. అవి మామూలు చూపులు కాదు, అమృత దృష్టి, కారుణ్యామృత దృష్టి. దాంతో వాళ్ళంతా యథాతథంగా బతికి బయటకు వచ్చేసారు. పిల్లలు దూడలు పూర్వం ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు, ఇంకొంచెం కాంతి పెరిగింది తప్ప తరగలేదు. ఆ వెంటనే దేవతలు మీలాగే చప్పట్లు కొట్టి పైనుంచి పుష్పవర్షం కురిపించారు. అప్పుడు తమాషా జరిగిందండోయ్, ఈ అఘాసురుడి శరీరం నుంచి బొటన వేలంత కాంతి రూపంలో ప్రాణం బయటకు వచ్చిందే, ఆ ప్రాణం ఆకాశంలో కొంతసేపు నిలబడి కృష్ణుడి పిల్లల్ని దూడల్ని తీసుకుని పాము కడుపులోంచి బయటకు వచ్చి ఈ పిల్లల్ని బతికించగానే ఆ పైన వెయిట్ చేస్తున్న ఎదురు చూస్తున్నటువంటి జ్యోతి కిందకి దిగొచ్చి అందరూ చూస్తూ ఉండగా కృష్ణుడి యొక్క వక్షస్థలంలో నుంచి ఆయన శరీరంలో ప్రవేశించి ఆయనలో లీనమైపోయింది. నిజానికి వాడు పరమపాపాత్ముడు, అత్యంత నీచుడు, క్రూరుడు. కానీ కృష్ణుడు ఆయన నోట్లో ప్రవేశించగానే వాడి అఘములన్నీ పోయి అఘాసురుడు అనఘాసురుడైపోయాడు, పరమ పుణ్యాత్ముడైపోయాడు. ఒక్కసారి భగవంతుడు మన శరీరం మీద కాలు చెయ్యి పెడితే ఇక మన శరీరంలో పాపాలు ఉంటాయా? సమస్త పాపాలు తొలగిపోతాయి. వాడి అదృష్టవశాత్తు వాడు ఏ తపస్సు చేయకుండానే పరమాత్ముడి యొక్క స్పర్శ వల్ల పుణ్యాత్ముడు అయిపోయాడు. ఈ పని కృష్ణుడు 5వ ఏట చేశాడు. ఈ పావును ఎన్నో ఏట చంపాడు, 5వ ఏట. కానీ కృష్ణుడితో వచ్చిన పిల్లలు తమ 6వ ఏట, 8వ ఏట, 6వ ఏట ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులారా, బంధువులారా, ఈరోజు కృష్ణుడు అడవిలో ఒక పామును చంపి మమ్మల్ని రక్షించాడు అని చెప్పారు. ఈ కథ వింటున్న పరీక్షిత్తుకు అనుమానం వచ్చింది, మీకు వచ్చే అనుమానం ఆయనకు వచ్చింది. అప్పుడు ఆయన ఏమన్నాడు, 5 ఏళ్ళు కౌమార మఠమేద పౌగండము అనవడు. 5 ఏళ్ల వయస్సుని కౌమారము అంటారు, 6 ఏళ్ల వయస్సుని పౌగండము అంటారు, పౌగండావస్థ. ఐదవ ఏట అంటే కౌమారావస్థలో కృష్ణుడు ఒక పాముని చంపడం ఏమిటి, పిల్లలు ఇంటికి వెళ్ళి ఆరవ ఏట శ్రీకృష్ణుడు అడవిలో ఒక పామును చంపి మమ్మల్ని రక్షించాడని చెప్పడం ఏమిటి. ఎవరన్నా నిరుడు చేసిన పని ఏడు చేశామంటారా, అనరగా 2020లో చేసి 2021లో చేసామని ఎవరన్నా అనరు కదా. కానీ మామూలుగా పనులు ఎవడో కూడా నిరుడు చేసిన పని ఏడాది చేసామని అనరు కదా, పదో ఏట 11వ ఏడు అని అనరు కదా. అటువంటిది కృష్ణుడు ఐదవ ఏట పామును చంపితే పిల్లలు ఆరవ ఏట ఇంటికి వెళ్ళి ఈరోజు కృష్ణుడు అడవిలో పామును చంపి మమ్మల్ని రక్షించాడని ఎందుకన్నారు ఆ పిల్లలు. దీని వెనక ఏదైనా బ్రహ్మరహస్యం ఉందా అని శుకుణ్ణి పరీక్షిత్ అడిగాడు. అప్పుడు శుకుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళాడు. దివ్య దృష్టితో జరిగింది చూశాడు. ఇప్పుడు నేను చెప్పబోయే ఘట్టం వ్యాసుడు మొదట్లో భాగవతంలో రాయలేదు. శుకుడు దివ్య దృష్టితో చూసి పరీక్షిత్తుకు చెప్పాక అప్పుడు వ్యాసుడు దీన్ని మళ్ళీ ఇందులో నిక్షిప్తం చేశాడు. అందుకే ఈ కథ శుకుడు స్వయముగా దివ్య దృష్టితో చెప్పిన కథ, వ్యాసుడు రచించిన కథ కాదు అని జ్ఞానులు బ్రహ్మవాదులు చెబుతారు. అంత గొప్ప కథ ఇప్పుడు చెప్పేది. ఈ కథ వింటే చాలు, ఇక వాడికి పునర్జన్మ లేదుగాక లేదని ఎన్నో పర్యాయములు భాగవతాన్ని చెప్పిన ప్రభుదత్త బ్రహ్మచారి గారు లాంటి వాళ్ళు చెప్పారు. ఎందరో మహాత్ములు చెప్పారు ఈ విషయాన్ని. అంత గొప్ప కథ. ఇప్పుడు శుకుడు దివ్య దృష్టితో విషయం పరిశీలించి ఏమన్నాడు, నాయన పరీక్షిత్ నువ్వు తెలుసో తెలియకో ఇందులో ఏదైనా బ్రహ్మరహస్యం ఉందా అన్నావు, ఇది నిజంగా బ్రహ్మరహస్యమే, ఆ కథ చెబుతున్నాను విను. శ్రీకృష్ణుడు పాముని చంపి ఆ పాము కడుపులో ఉన్న పిల్లల్ని బయటికి తీసి వాళ్ళందరినీ బతికించాడు. ఇది చూచి దేవతలు ఆనందపడిపోయారు. పిల్లలు కూడా బయటకు వచ్చాక ఏం చేశారు, కొమ్ము బోరాలు ఊదారు, దబా 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 డప్పులు వాయించారు. కృష్ణుడు మమ్మల్ని రక్షించాడని వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటికి తీయడం వాళ్ళని బతికిస్తూ ఉంటే మనం కూడా ఇలా బతికామని తెలుస్తుంది కదా అందరికీ మరి. అందుకని వాళ్ళందరూ డప్పులు వాయించి కొమ్ము బోరాలు ఊది ఓ జయ జయ కృష్ణ జయ జయ కృష్ణ అని జయ జయ ధ్వానాలు పెడుతూ ఉంటే అది విని బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. ఎక్కడో బ్రహ్మలోకంలో ఉన్న బ్రహ్మగారు టక్కర అక్కడికి వచ్చాట. ఆ వాద్యములు ఆ జయరవములు విని దేవజ్యేష్ఠుడు బ్రహ్మ అక్కడికి వచ్చి ఈ జరిగింది చూసి ఆయన తెల్లబోయాడు. ఏమి విచిత్రం, భూలోకంలో ఒక మామూలు మానవ బాలుడు, ఒక గోపాల బాలుడు, గోవులు కాసుకునే ఒక కుర్రవాడు పాము కడుపులో పడి మరణించినటువంటి పిల్లలందరినీ బ్రతికించాడు. ఇతడికి ఈ శక్తి ఎలా వచ్చింది, ఇలాంటి పని ఎవరూ చేయలేరే అని ఆయన కూడా తెల్లబోయాడు. బ్రహ్మ కూడా మాయలో పడిపోయాడు. నిజానికి బ్రహ్మగారు విష్ణువుని ప్రార్థిస్తే నేను భూలోకంలో కృష్ణుడిగా పుడతానని చెప్పాడు కదండి, అయినా అది ఆయన కూడా మర్చిపోయాడంటే ఎంతటి అజ్ఞానంలో పడిపోయాడో ఆలోచించండి. ఎంత గొప్పవాడైనా క్రమక్రమంగా కాలప్రభావంతో భగవద్ అనుగ్రహం లేకపోతే ఓ రవ్వంత అజ్ఞానంలో పడతారు. పైగా బ్రహ్మగారికి ఈ మధ్యన కొంచెం అహంకారం పట్టుకుందట, ఎక్కువ కాదు. ఏమిటి అహంకారం, నేనే సృష్టికర్తని, నేనే నుదుటి రాత రాస్తాను, నా వల్లే అంతా నడుస్తోంది, నన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు అనుకున్నాడు ఆయన. అప్పుడప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుందిలేండి బ్రహ్మకు కూడా. కాబట్టి మీకు అనిపించడంలో పెద్ద ఇబ్బంది ఏం లేదు, బ్రహ్మకే వచ్చింది అది. బొమ్మకైన పుట్టు దిమ్మ తెగులు అన్నారు, అందువల్ల అదేం చేయగలం. ఇప్పుడు అందుకనే బ్రహ్మగారు తెల్లబోయాడు. సరిగ్గా ఈ పిల్లల్ని బతికించిన తర్వాత కృష్ణుడు వాళ్ళని వెంట పెట్టుకుని బృందావనంలో అలా నడుచుకుంటూ గోవులు మేపుకుంటూ ముందుకెళ్ళిపోయారు. పొద్దుటెప్పుడో బయలుదేరిన వాళ్ళు ఈ పాము గొడవ వల్ల మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి క్రమంగా ఒక ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఒక పెద్ద చెరువు ఉన్నది, మామూలు పద్మాకరం కాదు, విశాలమైన పద్మాకరం. ఇప్పుడు బృందావనంలో ఆ ప్రాంతంలో చాలా చక్కని చెరువు రేవు కూడా ఏర్పాటు చేశారు, ఉండయి దాన్ని మంచి డెవలప్ చేశారు. అంటే పూర్వం మట్టితో ఉండేది అది, ఇప్పుడు పాలరాతితో అన్ని వేపులా మెట్లు కట్టి ఒక పెద్ద కొండం కింద చేశారు. ఆ కొండం ఇంచుమించుగా చిట్ట చివరి ఎక్కడో శ్యామ్ భవనం ఏదో ఉంది కదా మీరందరూ ఉంటున్న ఆ బిల్డింగ్ దాకా ఉంటుంది, అంత పెద్ద చెరువులు రెండు ఏర్పాటు చేశారనమాట. ఆ చెరువు దగ్గరికి వెళ్ళారు కృష్ణుడును పిల్లలు. అప్పటికే మధ్యాహ్నం దాటిపోతుంది, ఎండ బాగా పేలిపోతుంది. బృందావనంలో ఎండ ఎలా ఉంటుందో జూలైలో పెడితే తెలుస్తుంది మీకు, జూన్ జూలై మే ఈ 3 నెలల్లో బృందావనంలో తిరిగితే అది బృందావనం కాదు నా బొందవనంలో అయిపోతుంది. అంత వేడి, దాన్ని తట్టుకుంటే పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది. ఎంత వేడో అంత వర్షం, ఎంత వర్షమో అంత చలి. ఉత్తర భారత్ అంతా అంతే, అన్నీ ఎక్కువగానే ఉంటాయి. వీళ్ళ కంఠాలు కూడా పెద్దవే, నాలా మెల్ల కంఠాలు కావాలి, కొంచెం సూర్యబాబు గారి కంఠాలు అన్నమాట. ఆ ఎండకి తిరిగి తిరిగి పాపం పిల్లల యొక్క ముఖాలు వాడిపోయాయి, ముఖములు వాడాయి, కడుపులు మాడాయి ఆకలితో. దాంతో వాళ్ళు ఎప్పుడు సద్దన్నం తిందామా, ఎప్పుడు సద్దన్నం తిందామా అని ఎదురు చూస్తున్నారట. 26 గంటలు రైల్లో ప్రయాణం చేసిన వాళ్ళు రైల్లో దిగ్గానే ఎప్పుడు కూడొస్తుందని ఎదురు చూస్తారు సరే. టిఫిన్ దగ్గరనే అమ్మాయి ఆర్గనైజర్ మంచాడండి అంటారు, టిఫిన్ పెట్టకపోతే ఎంత మంచాడైనా ఆర్గనైజర్ తిట్టుకుంటారు. అలాగా పాపం ఆకలి కోసం అల్లాడిపోతున్న వాళ్ళు ఆహారం ఎప్పుడు తిందామా అని చూస్తున్న సమయంలో కృష్ణుడు వాళ్ళ ముఖాన్ని బట్టి, ముఖ కవళికల్ని బట్టి, వాళ్ళ ఆలోచన కనిపెట్టి ఇక్కడ ఆగిపోదాం అన్నాడు. ఎందుకని, ఎదురుగుండ చెరువు కనపడింది ఆయనకి. కన్నియల్ కృష్ణుడు సాధు నీరము మహాగంభీరము పద్మకోకలతాస్వాద వినోదమోదమద భృంగద్వంద్వ ఝంకారము ఘనకల్లోలతావితాన విఖరత్కాదంబ కోలాహలస్వన విస్ఫారము మందవాయుజ కణాసారంబు కాసారము. కనియన్ కృష్ణుడు చూచాడు, కృష్ణుడు దేన్ని చూచాడు, ఒక కాసారాన్ని చూశాడు, పెద్ద చెరువు చూశాడు. ఈ చెరువు ఎలా ఉంది, మహాగంభీరము, చాలా లోతైనది. అది ఎంత లోతో పైకి కనపడదన్నమాట. కొన్ని కొన్ని చెరువులు మంచి లోతుగా ఉంటాయి, తెలియక అడుక్కి దిగితే ఊబిలో కూరుకుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో పద్మ తామర పువ్వులు ఉన్నాయి, కోకన్నద ఎర్ర కలువ పువ్వులు ఉన్నాయి, చెంగల్వలు ఉన్నాయి. అందులో ఉన్నటువంటి తేనె తాగి ఆ తేనెని ఆస్వాదించి తుమ్మెదలు ఝంకారం చేస్తున్నాయి. ఆ ఝంకారంతో ఆ ప్రాంతం అంతా చాలా కోలాహలంగా ఉందన్నమాట. నిజంగా తుమ్మెదలు నరుస్తూ ఉంటే, పక్షులు అటు ఇటు ఎగురుతూ ఉంటే ఎంత బాగుంటుందండి ఆ ప్రాంతం. ఆ చెరువులోంచి చల్లని పిల్లగాలులు వీస్తున్నాయి, ఆ పిల్లగాలులతో పాటు నీటి తుంపరలు కూడా వచ్చి మీద పడుతున్నాయి. గాలితో పాటు నీళ్లు మీద పడితే ఎంత బాగుంటుంది. ఇప్పుడు మొన్న వర్షం పడింది, ఇందులోంచి గాలితో పాటు కొన్ని నీళ్లు కూడా మీ మీద పడ్డాయి. ఆ నీళ్లు తుంపర్లు మీద పడితే చల్లగాలితో అదొక ఆహ్లాదం. అందులో వేసవకాలంలో పడితే ఇంకా చల్లగా ఉండి ఆనందం కలుగుతుంది అనమాట. అదే శీతకాలంలో అయితే భయం వేస్తుంది. కానీ కృష్ణుడికైతే శీతకాలంలో కూడా ఆనందం ఏంటండో, శీతవాత జనితానందంబుతో నెక్కి అంటాడు ఆయన. తన్ నద్యంభక్కణ శీతవాత జనితానందంబుతో నెక్కితా సద్యోగర్భ విముక్త పాదప జనుస్సంతాపమున్ నేపమున్. డిసెంబర్ నెలలో మార్గశీర్ష మాసంలో నది మీద నుంచి వస్తున్న నీటి తుంపర్లు మీద పడుతూ ఉంటే ఆ చల్లదనానికి ఆనందం పొందుతూ చెట్టెక్కట్ ఆయన. అందుకే ఆయన భగవంతుడు అన్నారు. ఆ కాలంలో మనం నది దగ్గరికి వెళితే ఏమవుతామో మీకు నేను చెప్పాలా. మీలో ఎవరైనా కురుక్షేత్రం వచ్చారా నాతో డిసెంబర్లో 2019లో? అబ్బో గదుల్లోంచి బయటకు వచ్చేటో మాదిరిగా అందరూ అక్కడే కూర్చుని హీటర్లు లేక గజగజలాడిపోయారు. జపం అయ్యాక, సూర్యగ్రహణం అయ్యాక అందరం బయలుదేరి నది దగ్గరికి వెళ్ళాక నేను ములిగేదాకా కొంతమంది ఒడ్డు మీద ఆగారు, నేను ములిగాక అందరూ ములిగేశారు. స్నానం చేసేదాకా చలే, కానీ స్నానం చేశాక కొంత చలి తగ్గి మళ్ళీ రూములోకి వచ్చారు. ఎంత భయంకరమైన చలి అండి బాబు. మార్గశీర్ష మాసంలో ఉత్తర భారత్లో ఉన్న చలిని తట్టుకోలేము. అటువంటి చలి ఎందుకో అక్కడ అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు అక్కడ నుంచి నీటి తుంపరలతో పాటు గాలి తగులుతూ ఉంటే దాన్ని ఆస్వాదించారు. అటువంటి చెరువుని కృష్ణుడు చూసి ఇప్పుడు పిల్లలకేసి తిరిగాడు. ముందు చెరువుని చూచాడు, ఆ తర్వాత పిల్లల్ని చూచాడు. పిల్లలందరూ, అమ్మా ఎప్పుడు అన్నం పెడతారా బాబు, ఎప్పుడు మంచినీళ్ళు అని కొంచెం గజగజలాడుతున్నారు. ఎక్కడో చోట రహస్యంగా తినేయచ్చుగా, అలా తింటే వాళ్ళు ఏమవుతారు, మామూలు మానవులు అవుతారు. కృష్ణుడు ఆజ్ఞాపించేదాకా మంచినీళ్ళు తాగరు వాళ్ళు, కృష్ణుడికి తెలియకుండా ఏమీ తినరు. మన భక్తులు ఏంటి, చెప్పా పెట్టకుండా ఆటోలో పారిపోవడానికి పక్కనే పారాయణ చేస్తూనే ఉంటారు. గురువుగారికి తెలియకుండా లలితాదేవి గుడికి వెళ్ళిపోతారు, ఇంకో చోట పెడతారు, కనీసం వీళ్ళు వస్తామని కూడా చెప్పరు. కానీ గోపాలకులు అలా కాదు పాపం, కృష్ణుడి ఆజ్ఞలేందే మంచినీళ్ళు తాగరు, కృష్ణుడికి తెలియకుండా ఏమి చెప్పరు. పైకి అన్ని కబుర్లు చెప్తారు, అడగండి. మా భక్తులు ఎదురుకుండా ఉన్నారు, మా గురువుగారికి చెప్పకుండా ఏమీ చెయ్యం, కానీ పారాయణకి వెళ్ళేటప్పుడు చెప్పాం, భోజనానికి పెడితే చెప్పాం, ఏదన్నా ఊరు ఎడితే చెప్పాం, డబ్బులు వస్తే చెప్పాం, ఒక జబ్బులు వస్తే మాత్రం గురువుగారికి చెబుతారు. గురువుగారికి జబ్బులు బాధ్యత, డబ్బులు బాధ్యత లేదు పాప. జబ్బు వచ్చింది అనుకోండి అప్పుడు మాత్రం గురువుగారు మీకు చెప్పకుండా ఏమీ చేయలేదు, జబ్బు వచ్చిందండి అంటారు. అదే డబ్బు వచ్చిందనుకోండి, అస్సలు రెండో గంటడికి తెలియనివరే, మొగుడు పెళ్ళం గుట్టుగా దాచుకుంటారు. పైగా మొగుడు తెలియకుండా పెళ్ళం పెళ్ళం తెలియకుండా మొగుడు కూడా దాచుకుంటారు కొంతమంది. ఇది మానవ లక్షణం. వాడంతటి వాడికి ఏదన్నా అనిపించిందంటే ఎవరికి రెండో గంటడికి చెప్పడనమాట. పైగా ఏమన్నా అంటారు తెలుసా, గురువుగారికి అన్నీ తెలుసండి, ఆయనకి మనసులో తెలియదా మేము వెళ్ళినట్టు. గురువుగారికి అన్ని మనసులో తెలిసిపోతాయట వాళ్ళు వెళ్ళినట్టు. మరి జబ్బు వచ్చినప్పుడు కూడా తెలుస్తుంది అనుకుని ఎందుకు ఊరుకో? అప్పుడు మాత్రం అది బాబోయ్ మీరు దిక్కండి అని ఎందుకు అంటున్నావు? ఇది మానవ లక్షణం. ఈ మానవులు కారు ఆ బృందావన జీవులు. వాళ్ళు కృష్ణాజ్ఞ లేనిదే మంచి నీరు తాగరు, కాలు కదపరు, అన్నము తినరు గనక కృష్ణుడు మొదలు పెట్టండి అంటేనే మొదలు పెడతారనమాట. అందుకని కృష్ణుడికే చూస్తున్నారు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు, ఎండం మ్రగ్గితిరి ఆకటం బడితిరి ఇంకేలా విలంబింపగా రెండో బాలకులార చల్దిగుడువం రమ్యస్థలం వికడీ దండం లేగలు నీరు ద్రావ ఇరవందం పచ్చికల్ మేయుచున్ దండం వై విహరింపుచుండగా అమంద ప్రీతి భక్షింతమే. పిల్లలారా బాగా ఎండలో మగ్గిపోయారు. మామిడికాయలు చూసారా, కావు వేస్తే మగ్గిపోతాయి. అలా మగ్గిపోయారు పాపం, ఆకలికి నలిగిపోయారు. ఇంకెందుకు ఆలస్యం చేయడం, మీ కడుపులు నకనకలాడుతున్నాయి అని తెలుసు నాకు. అందువల్ల ఇక ఆలస్యం లేకుండా భోజనం చేద్దాం, రండి. ఈ ప్రాంతం చాలా ఆహ్లాదంగా ఉంది, ఇక్కడ చెరువు ఉంది కాబట్టి మంచినీళ్ళకి లోటు లేదు. పక్కన పచ్చిక ఉన్నది కాబట్టి పచ్చికని గోవులు తింటాయి, ఆవుల మేత ఆవు మేస్తాయి, ఆవులు మేస్తాయి. ఇక్కడున్న పచ్చగడ్డిని ఆవులు తింటూ ఉంటే మనం మన చెద్దన్నం తిందాం అని వాళ్ళందరికీ పురమాయించి ఆ చెరువు గట్టున ఓ చోట ఆయన హాయిగా పద్మాసనం వేసి కూర్చున్నాడు. అమ్మయ్య అనుకుని పిల్లలంతా దూడలను వదిలేరు. అక్కడంతా పచ్చిక బయలే కాబట్టి పచ్చగడ్డి తినడానికి దూడలను వదిలేశారు. దూడలు మేస్తూ పోవడం మొదలెట్టే. ఇప్పుడు కృష్ణుడు చుట్టూ కూర్చున్నారు వారు. ఎవరికి వాళ్ళే కృష్ణుడికి దగ్గరగా కూర్చోవాలి, ఆయనకి ఎదురుగుండా కూర్చోవాలని కోరిక. ఎవడు పక్క కూర్చోవడానికి ఇష్టపడలేదు, అందరికీ కృష్ణుడే కావాలి. ఉన్నది ఒక్కడ కృష్ణుడు. ఎలా మరి అయినా పరమాత్మ లీల గొప్పది కనుక పిల్లలు ఎటు కూర్చున్నా ఎవరికి వాళ్ళకి కృష్ణుడి ముఖమే కనపడుతుంది. అందరూ కృష్ణుడికి ఎదురుగుండా కూర్చున్నామని అనుకున్నారు. ఎదురుగుండా ఆ ఎదురుగుండా ఆ వెనక కూర్చున్న వాళ్ళందరికీ కృష్ణుడు తమ ఎదురుగుండా కూర్చున్న భ్రమ కలుగుతోందిట. కృష్ణుడు తామర పువ్వు మధ్యలో ఒక దుద్దులాగా కూర్చున్నాడు. చుట్టూ తామర పువ్వులో రేకుల్లాగా పిల్లలు కూర్చున్నారు. మీరు తామర పువ్వులు చూసారు కదా చాలాసార్లు. తామర పువ్వు ఎలా ఉన్నా ఈ గులాబీ పువ్వే చూడండి. ఈ మధ్యలో ఉన్నదాన్ని ఏమంటారు, కర్ణిక దుద్దు. చుట్టూత రేకులు ఉంటాయి. అలాగే తామర పువ్వు మధ్యలో కూడా ఒక దుద్దు ఉంటుంది, ఒక కర్ణిక. చుట్టూ రేకులు ఉంటాయి. ఇది గులాబీ కాబట్టి వేసేలోపు ఊడిపోతున్నాయి.